గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈరోజు రెండు ముఖ్య విషయాలని గురించి నేను కొంత ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాము, యోబును గురించినటువంటి ప్రసంగాలు చాలా విని ఉంటాము. యోబు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి మాటలు సాధారణంగా రెండున్నాయి. అవేంటంటే, మొదటిది శ్రమలు అనేటువంటిది, రెండవది సహనము అనేటువంటిది. ఈ రెండు మాటల గురించి మీతో ఆలోచించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ మన ధ్యానములో నేను రిఫరెన్స్లు ఏమి ఇవ్వబోటం లేదు. మీరు యోబు గ్రంథం చదివినటువంటి వారుగా ఉన్నట్లయితే మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. మొదటిది శ్రమలు అనేటువంటిది. శ్రమలు రానటువంటి వారు, చూడనటువంటి వారు మనలో ఎవరు ఉండం. మనకు ఊహ తెలిసిన దగ్గర నుండి శ్రమ అనేటువంటిది, బాధ అనేటువంటిది తెలుస్తూనే ఉంటుంది. అది ఎటువంటిది అనేటువంటిది మారుతూ ఉంటుంది, కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మనిషికి శ్రమ అనేటువంటిది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అయితే యోబుకు వచ్చినటువంటి శ్రమలు మరెవరికి వచ్చి ఉండకపోవచ్చు. ఊహించని విధంగా ఆయనకి ఒకేసారి వెంట వెంటనే శ్రమలు వచ్చి పట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఈ వచ్చినటువంటి శ్రమలు రెండు విడతలుగా ఆయనకు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మొట్టమొదటిసారి వచ్చినటువంటి శ్రమలన్నీ కూడాను ఆయన ఆస్తిని, ఆయన బిడ్డలను ఒకేసారి వెంట వెంటనే కబళించి వేసినాయి. ఈ సమయంలో తాను చెక్కు చెదరినటువంటి వాడుగానే ఉండినాడు. తన యొక్క ధైర్యమును కోల్పోలేదు, తన విశ్వాసమును కోల్పోలేదు, దేవునిని ఏమీ నిందించలేదు. ఈ విధంగా తాను స్థిరముగానే ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే తనకు రెండవ విడతగా మరి యొక్క శ్రమ వచ్చినది. ఆ శ్రమ ఏంటంటే, తన సొంత శరీరము మీదే తను బాధపడేటువంటి విధంగా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతూ నిద్రలేనటువంటి పరిస్థితులలోనూ, ఎంతో మనోవ్యధతోనూ, దురదతోనూ, కడుకోలేని స్థితిలోనూ ఈ విధంగా ఉంటున్నప్పుడు తాను బాధపడవలసి వచ్చినది. ఈ సమయంలో తదుపరి జరిగినటువంటి విషయములన్నీ కూడాను మనకు తెలిసినటువంటివి. అయితే చాలామంది మాకు యోబు వంటి శ్రమలు వస్తున్నాయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి వాళ్ళకు వచ్చిన శ్రమ ఏంటంటే, రిక్షా వాడు రావటం లేట్ అయింది ఇంటికి, లేకపోతే ఆ ఆటో అతను రావటం ఇంటికి లేట్ అయింది. దాంతో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, యోబు లాంటి శ్రమలు మాకు వస్తున్నాయండి అని మాట మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. యోబు ఏంటి, యోబుకు వచ్చినటువంటి శ్రమలేంటి, మనకు వచ్చేటువంటి శ్రమలేంటి, ఆటో వాడు ఇంటికి రావటం మనల్ని తీసుకెళ్ళటానికి ఒక రోజు లేట్ అయినట్లయితే యోబు శ్రమ ఏంటిది, యోబుకి ఎలాంటి శ్రమ వచ్చిందా? ఇలా మనుషులు చాలా రకరకములుగా మాట్లాడేటువంటి వారుగా ఉంటుంటారు. మనుషులు మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి వారి వ్యక్తిత్వంపై ఆధారపడుతూ ఉంటాయి. వారు హృదయాంతరంగములో ఎంత స్థిరత్వం కలిగినటువంటి వారు, చెదిరిపోయేటువంటి వారా, చిన్న చిన్న వాటికి కలత చెందేటువంటి వారా, లేకపోతే కలత చెందనటువంటి వారా అనేటువంటి దానిపై ఆధారపడుతూ ఉంటుంది. ఈ చెదిరిపోనటువంటి, కలత చెందనటువంటి స్వభావం అనేటువంటిది రెండు విధాలుగా మనిషికి ఉంటుంది. మొట్టమొదటగా స్వభావ సిద్ధంగా స్వతహాగా మనిషికి ఉండేటువంటిది కొంత ఉంటుంది, ఆ స్టామినా అనేటువంటిది. దీనిని నీవు డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని డెవలప్ చేసుకుంటాం అనేటువంటిది నీ యొక్క చేతుల్లోనే ఉంది. దేవుని యొక్క సహాయం చేత, దేవునిపై ఆధారపడుతూ విశ్వసిస్తూ నీవు దానిని డెవలప్ చేసుకోవటం అనేటువంటిది నీ చేతుల్లో ఉన్నది. దాన్ని నీవు డెవలప్ చేసుకున్నట్లయితే ఈ యొక్క సహనమును నీవు పెంచుకునేటువంటి వాడవుగా ఉండగలుగుతావు. శ్రమలు కలుగుతాయని నీవు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాడవైనట్లయితే, అప్పుడు ఆ శ్రమలు వస్తాయని నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఆ శ్రమలకు తగిన విధముగా నీవు తప్పు చేయకుండా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క శక్తి పైన ఆధారపడుతూ, ఆయన యందు విశ్వసిస్తూ ముందుకు ఎలా సాగాలి అనేటువంటి విషయం మీద నువ్వు కేంద్రీకరించేటువంటి వాడుగా ఉంటావు. చాలామంది అనాలోచనగా యోబు యొక్క శ్రమలు మాకు వస్తున్నాయండి అని మాట్లాడేటువంటి వారిలో చాలామంది తమ శ్రమలు తామే తెచ్చిపెట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. యోబును మనం గమనించినట్లయితే తనకు వచ్చినటువంటి శ్రమలు తాను తెచ్చిపెట్టుకున్నటువంటివి కాదు, దేవుడు తనను పరీక్షించే నిమిత్తమై ఆ యొక్క శ్రమలు పెట్టే విధంగా సాతాన్ను ఎలవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము కొని తెచ్చుకునేటువంటి శ్రమలు, మనకు మనమే సృష్టించుకుంటూ ఉంటాము. మన అజ్ఞానాన్ని బట్టి మన మాటలను మన క్రియలను నియంత్రించుకున్నటువంటి వారముగా ఉండి మన శ్రమలు మనమే తెచ్చుకొని ఆ తర్వాత దేవునిని మనం నిందించేటువంటి వారంగా అనేక సార్లు ఉంటూ ఉంటాం. ఇది సరైనటువంటి స్థితి కాదు. శ్రమలు మనకు అనేక విధములుగా వస్తూ ఉంటాయి. శ్రమలు మనకు వచ్చేటువంటి వాటిలో నీకు నువ్వు తెచ్చిపెట్టుకున్నవి కొన్ని కావచ్చు, లేకపోతే దేవుడు నిన్ను పరీక్షించేందుకు పంపినటువంటివి కొన్ని కావచ్చు, లేకపోతే నీకు కొన్ని విషయాలు దేవుడు నేర్పించేందుకు ఆయన పంపినటువంటి శ్రమలు కావచ్చు, లేకపోతే తన చిత్తమును నీ జీవితంలో జరిగించే విధంగా అంటే నీకు స్వస్థత ఇచ్చుడు ద్వారా తన నామమును మహిమపరుచుకునేందుకు దేవుడు కొన్ని శ్రమలను నీకు పంపియుండవచ్చును, లేకపోతే తన చిత్తానుసారంగా నీ జీవితంలో తన కార్యము జరిగించేందుకు దేవుడు కొన్నిటిని ఎలవ చేసి ఉండవచ్చును. ఇలా వీటిలో ఏదైనా సరే మనకు కావచ్చును. మనం తెచ్చిపెట్టుకునేటువంటి శ్రమలు అనేటువంటివి చాలాసార్లు మనల్ని బుద్ధి పెట్టేటువంటివిగా ఉండటం వలన ఆ తర్వాత బుద్ధి జ్ఞానములను మడిచినటువంటి వారమై అవి మనము తెచ్చిపెట్టుకున్నవి అనేటువంటి ఆ యొక్క విచక్షణను కోల్పోయినటువంటి వారముగా దేవునిని నిందించేటువంటి వారముగా ఉంటూ ఉంటాము. మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మన మాటలను నియంత్రించుకునేటువంటి వారంగాను మన క్రియలను అదుపులో ఉంచుకునేటువంటి వారంగాను జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే మనకు చిక్కులు సమస్యలు తెచ్చిపెట్టేటువంటి ఎన్నో పరిస్థితులను మనము నిలువరించగలము, అవి రాకుండా మనము అదుపు చేసుకునవచ్చును. కానీ చాలామంది అలా చేసుకునేటువంటి స్థితిలో ఉండరు. విశ్వాసులే, కానీ వారు మాట్లాడేటువంటి మాటలు ఒట్టి లూజ్ టాక్ మాట్లాడటం వలన ఇతరులతో అవసరమైంది అనవసరమైనటువంటిది ఇలాంటి మాటలన్నీ మాట్లాడటము మాటలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాకుండా క్రియలలో సహితము వారు చేసేటువంటి పనులు చాలా బుద్ధిహీనంగా చేయటం వలన తమకు తామే అనేకమైన సమస్యలు సృష్టించుకునేటువంటి వారుగా చాలామంది ఉంటూ ఉంటారు. ఇది మనము నియంత్రించుకోవలసినటువంటి అవసరము ఉన్నది. కొన్నిసార్లు దేవుడు మనలను పరీక్షించేందుకు పంపేటువంటి విధంగా కొన్ని శ్రమలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇక్కడ యోబుకు పంపినటువంటి శ్రమలు ఆకోవకు చెందినటువంటివే. యోబుకు శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే సైతానును దేవుడు ఎలవ చేశాడు. ఎందుకు ఎలవ చేశాడంటే ఆ శ్రమలు పంపటం ద్వారా తనను పరీక్షించేందుకు తాను నీతిమంతుడు అని తేల్చేందుకు దానిని దేవుడు ఎలవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి సమస్యలు కొన్ని మనకు రావచ్చును. కాబట్టి అలాంటి శ్రమలు గనక మనకు వచ్చినట్లయితే అవి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నీవును నేనును విశ్వాసమును కోల్పోకుండా దేవుని అందు విశ్వసించుతూ ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడే మన పక్షంగా నుండి అలనాడు యోబును నడిపించినటువంటి దేవుడే, ఆ తర్వాత తనను రెండంతలుగా ఆశీర్వదించినటువంటి దేవుడే ఈ దినమందు నిన్నును నన్నును ఆశీర్వదించగలిగినటువంటి వాడై ఉండగలడు. ఇక మూడవది మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే దేవుడు నీకును నాకును కొన్ని విషయాలు నేర్పేందుకు వాటిని ఎలవ చేస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే మనం కొన్ని విషయములను నేర్చుకునవలసి ఉన్నది అని అనుకుంటాడో ఆ సమయంలో ఆయన ఆ మార్గంలో మనలను తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని విషయములను మనం నేర్చుకునే విధంగా చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఆ విషయములను మనకు నేర్పించు నిమిత్తమే దేవుడు ఆ విధమైనటువంటి ఆ బాటలో మనలను తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ విషయములను మనం నేర్చుకునేటువంటి వారినిగా చేస్తూ ఉంటాడు. ఇక తర్వాతది దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించేటువంటి విధముగా ఆ విధముగా తన నామాన్ని ఘనపరుచుకునేందుకు ఆయన కొన్ని విషయాల్ని ఎలవ చేస్తూ ఉంటాడు. మనము నూతన నిబంధనలో చూసినట్లయితే వీడు గ్రుడ్డివాడిగా పుట్టటానికి వీడు పాపం చేశాడా వీని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే వీడైనను వీని తల్లిదండ్రులైనను పాపం చేయలేదు గాని దేవుని యొక్క కార్యములు ఇతని అందు ప్రత్యక్షపరచబడుటకే ఇతను ఇలా పుట్టాడు అని చెప్పేసి అంటాడు. ఈ విధముగా నీకు స్వస్థతను ఇచ్చి ఆ స్వస్థత ద్వారా తన నామమును మహిమపరుచుకునేటువంటి విధముగా దేవుడు కొన్నిసార్లు అనారోగ్యాన్ని మనకి పంపేటువంటి వాడుగా ఉండవచ్చును. ఇలాంటివి కొన్ని ఉండవచ్చును. ఇక తర్వాతవి ఏంటంటే ఈ విధమైనటువంటి అనారోగ్యమును పంపి ఆ అనారోగ్యంలో నిన్ను స్వస్థపరచడం ద్వారా తన నామమును తాను మహిమపరుచుకునేటువంటివి కాకుండగానే ఆ అనారోగ్యంతోనే నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉండవచ్చు. అలాంటివి జరుగుతుంటాయి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మనుషులు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము కుటుంబము సమేతంగాను ఆ తర్వాత సంఘములో కూడాను ఆయన నిమిత్తమై ప్రార్థించేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ప్రార్థిస్తాం. కొన్నిసార్లు దేవుడు మన మనవిని విని ఆ వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా తన నామమును మహిమపరుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనమందరము ప్రార్థించినప్పటికీ ఆ వ్యక్తి తన సన్నిధిలోనికి దేవుని చేత తీసుకునబడతాడు. అంటే ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే దేవుని యొక్క చిత్తము తన యొక్క విషయములో ఆ విధముగా ఉన్నది. అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం తర్వాత దేవుడు ఆ వ్యక్తిని తీసుకునవలసినటువంటిదని ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి ఏది ఏమి జరిగినప్పటికీ ఒక క్రైస్తవునిగా ఒక విశ్వాసిగా నీకును నాకును ఉండవలసినటువంటి ఆ యొక్క ఆ దృక్పథం ఎలా ఉండాలంటే దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తమే జరగవలసి ఉన్నది. అది నాకు మేలైనప్పటికీ నాకు కీడైనప్పటికీ పర్వాలేదు, కానీ దేవుని యొక్క నామము మహిమపరచబడుటయు ఆయన చిత్తము నెరవేర్చబడుటయు నా యొక్క గురియు గమ్యము అయి ఉండాలి అనేటువంటిది మన యొక్క ఎయిమ్గా ఉండవలసి ఉన్నది. సాధారణంగా శ్రమలు రాగానే మనము కృంగిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము, నిరాశ చెందేటువంటి వారంగా ఉంటాము. ఇతరుల యొక్క స్థితిగతులతో మన స్థితిని పోల్చుకొని దేవునిపై చాలాసార్లు కోపించేటువంటి వారంగా సహితము ఉంటూ ఉంటాము. కొన్నిసార్లు తొందరపాటు చర్యలు తీసుకుంటూ ఉంటాము, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాము. మనకు తెలిసినటువంటి వారికి తెలియనటువంటి వారికి అందరి యొద్దకు పరిగెత్తటం అనేటువంటిది దేవుని యందు మనకు ఉన్నటువంటి నిరీక్షణను దేవుడు మన జీవితంలో అప్పటి వరకు జరిగించినటువంటి కృపలన్నింటినీ మర్చిపోయి మన ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారంగాను ప్రవర్తించేటువంటి వారంగాను మనం ఉంటూ ఉంటాము. కొంతమంది అన్యులలాగానే అటు ఇటు పరిగెత్తి తాళ్ళు కట్టించటం అనేటువంటిది భూత వైద్యుల్ని సంచరించటం అనేటువంటిది సహితం చేసేటువంటి వారు ఉండవచ్చును. కొన్నిసార్లు మన భక్తి విశ్వాసంలో అప్పటి వరకు మనం చేస్తున్నటువంటివి ప్రతిదానిని పక్కన పెట్టివేసి దేవునిని సహితము వదిలిపెట్టేసేటువంటి వారంగా మనము ఉండవచ్చును. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, ఏమండి నేను కూడా గుడికి వెళుతూ ఉండేవాడినండి, అయితే మా అన్నగారు అస్వస్థతగా ఉన్నారండి, ఆ సమయంలో మేమందరం కలిసి ప్రార్థించామండి, ఇదిగోండి ఇన్ని దినాలు ఉపవాసం ఉండి కూడా ప్రార్థించాము, అయినా మా అన్నగారు బ్రతకలేదండి, ఆయన చనిపోయాడండి, కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఇక నేను ప్రార్థన చేయటం వేస్ట్ అనుకున్నానండి, అప్పటి నుంచి మానేశానండి నేను అని చెప్పేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇది వారికి ఏంటంటే ఇక వాళ్ళు దేనికోసం ఆశపడుతూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారంటే దేవునిని ప్రేమించి దేవుని యొక్క నామమును మహిమపరచవలనని దేవుని యొక్క చిత్తము జరగవలనని ఆశించేటువంటి వారుగా వారు లేరు. కేవలము వారు రొట్టె ముక్కల కోసం ఆశపడి దేవునిని వెంబడించేటువంటి వారుగా ఉంటున్నారన్నమాట. వారికి మేలైనటువంటిది మాత్రము జరిగినట్లయితే దేవుడు అనేటువంటి వాడు మంచివాడు, ఆయనను వెంబడిస్తారు, ఆయనకు కానుక వేస్తారు, గుడికి వెళతారు, దేవుణ్ణి నేను సొంత రక్షకునిగా అంగీకరించానని చెప్తారు. అయితే వారు ఆశించినటువంటివి వారు తమ జీవితంలో ఏవైతే జరగకూడదు అని ఆశపడుతున్నారో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవే జరిగినట్లయితే వారు దేవునిని పక్కన పెట్టివేసి ఆ ఇంకా దేవుడు ఎందుకండి, మేము అడిగినటువంటి సమయంలో మాకు కావలసినటువంటివి ఇవ్వలేదు కాబట్టి మేము ఆయన్ని పక్కన పెట్టేసేవండి అని చెప్పేటువంటి వారు ఉంటారు. ఇది దేవునిని వక్రబుద్ధితో వెంబడించేటువంటి వారి యొక్క ప్రవర్తన అయి ఉంటున్నది. దేవునిని మనం వెంబడించేటప్పుడు ఆయన చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేరుతున్నదో భూమి యందు సహితము అదే విధముగా నెరవేరవలసి ఉన్నదని మనం ప్రార్థించవలసి ఉన్నది, ఆశించవలసి ఉన్నది. ఆ విధముగా మన బ్రతుకును మన యొక్క పరిస్థితులను అన్నిటినీ కూడాను దానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునవలసి ఉంటుంది. అంతేకాని నాకు మేలు జరిగినప్పుడు నేను వెంబడిస్తాను, నాకు నేను ఆశించినటువంటిది ఏదైనా జరిగినట్లయితే నేను అనుకున్నటువంటిది ఏదైనా నాకు సంభవించినట్లయితే నేను విడిచిపెడతాను అనేటువంటిది దేవుని బిడ్డలేమి అని వారు చెప్పుకొనకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వారు కేవలం రొట్టె ముక్కల కోసం ఆశపడేటువంటి వారు, ఆ రొట్టె ముక్కలు లేనప్పుడు వారు ఆగిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారు విశ్వాసులు కానే కారు. శ్రమలు రాగానే మనం ఏమి చేయాలి? మొట్టమొదటిగా మనము శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మన హృదయ పరిస్థితిని పరిశోధించుకునేటువంటి వారమై ఉండాల్సి ఉంటుంది. చాలామంది శ్రమలు రాగానే నా యొక్క జీవితంలో ఎందుకు ఇలా సంభవించింది అనేటువంటి ఆ యొక్క ప్రశ్న వారికి తట్టదు. ఎందుకు తట్టదో మరి నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఒక విశ్వాసిగా వెంటనే నీకు స్ట్రైక్ అవ్వాల్సినటువంటిది ఏమిటంటే, ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ నా పక్షంగా తప్పేమైనా ఉన్నదా? దేవుని యొక్క శిక్షలు మన మీదకి రావటం అనేటువంటిది, కష్ట సమయాలు మనకు సంభవించటం అనేటువంటి దానికి అనేక కారణాలు ఉన్నట్లుగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. వాటిలో ఏదైనా కావచ్చును. అయితే నీ పరంగా నీ సైడ్ నుండి ఏమైనా తప్పిదము నువ్వు చేసేవా అనేటువంటిది నీవు వెంటనే పరిశోధించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక విశ్వాసిగా నువ్వు తప్పనిసరిగా వెంటనే ఏదైనా జరిగినప్పుడు, నీ యొక్క జీవితంలో ఏదైనా తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు, నీకు నష్టమును కష్టమును కలిగించేటువంటి విధంగా కొనసాగుతున్నప్పుడు వెంటనే నీవు గమనించుకోనవలసినటువంటిది, పరీక్షించుకోనవలసినటువంటిది ఏమిటంటే, నా సైడ్ నుండి ఏమైనా తప్పు ఉన్నదా అని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి వారంగాను, మన హృదయ స్థితిని పరిశోధించుకునేటువంటి వారంగాను ఉండాలి. ఇక రెండవది, పెద్దలైనటువంటి వారికి, మనము నమ్మినటువంటి ప్రార్థనా పరులకు మనకున్నటువంటి కష్టములను గురించి పంచుకొని వాటి నిమిత్తమై ప్రార్థనను కోరేటువంటి వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత మనము సంయమనము పాటించేటువంటి వారంగా ఉండాలి. చాలామందికి ఈ విషయము అర్థమే కాదు. ఏది పెడితే అది మాట్లాడేసేటువంటి వారుగా, నోటిని అదుపులో పెట్టుకోకుండా ఏదో ఒకటి మాట్లాడేసేటువంటి వారుగా, చిన్నవారి దగ్గర ఏదో అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇదేంటి పెద్దవారని అనుకున్నాము, ఇప్పటికీ వీరికి 30 సంవత్సరాలు 40 సంవత్సరములు విశ్వాస జీవితములో కొనసాగుతున్నారని చెప్తున్నారు, వీరేంటి ఇంత అవిశ్వాసంగా మాట్లాడుతున్నారని వారు చాలా క్రిందికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి మన నోటిని అదుపులో పెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు మనము సంయమనము పాటించేటువంటి వారంగాను, మన క్రియలను సహితము అదుపులో పెట్టుకునేటువంటి వారంగా మనము ఉండవలసి ఉంటుంది. ఆ తర్వాత శ్రమలు విస్తరించినప్పుడు మనలో చాలామందికి దేవుడు కావాలి. కానీ ఆ శ్రమలు గనక తీరిపోయినాయి అనుకోండి, దేవుడు మన పక్షముగా ఉండి మన మాట అంగీకరించి మన మనవిని ఆలకించి మనకు విశ్రాంతిని దయచేసాడు అనుకోండి, ఆ శ్రమను తీసివేయటం ద్వారా, అప్పుడు చాలామందిలో జరిగేటువంటిది ఏంటంటే వారు రిలాక్స్ అయిపోయేటువంటి వారుగా ఉంటుంటారు. అప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంతేకాదు అప్పటి వరకు చేసినటువంటి ఉపవాసాలే కానీ ఇంకోటే కానీ దేవుని ఆశతో వెతకటం అనేటువంటిది ప్రతి దానిని పక్కన పెట్టేసి ప్రార్థననే మర్చిపోయేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి విషయము కాదు. ఇదే విషయము శ్రమల విషయంలోనే కాకుండా కొంతమంది దీనులైనటువంటి వారి యొక్క మొరలను దేవుడు ఆలకించి వారికి ఉన్నటువంటి కష్టములను తొలగించి వారి యొక్క దీనత్వంలోనే వారిని ఆశీర్వదించి వారిని గొప్పవారిగా చేసిన తర్వాత వారు ఒక స్థితికి రాగానే వారికి ఉన్నటువంటి ఈలోక సంబంధమైనటువంటి ధనధాన్యములను బట్టి వారు పొందినటువంటి ఆ మేలులన్నింటినీ మర్చిపోయి దేవునినే విడిచిపెట్టేసేటువంటి వారుగా అనేక మంది ఉంటారు. ఇది సరైనటువంటి విషయము కాదు. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది శ్రమలు అనేటువంటి మాటను గురించి చూచాం. ఇప్పుడు రెండవది అయినటువంటి సహనము అనేటువంటి మాటను గురించి చూద్దాము. సహనం అనేటువంటిది ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. కొందరికి అసలు ఏమాత్రము సహనం అనేటువంటిది లేదేమో అనిపించే విధంగా ఉంటుంది. కొందరికి యోబు వలే చాలా సహనం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మిగిలినటువంటి వారికి అందరికీ కూడాను ఈ మధ్యస్థంగా ఉంటూ ఉంటారు ఎక్కడో చోట. సరే, సహనం అనేటువంటిది మనకు సంభవించినటువంటి నష్టం మీద ఆధారపడుతూ ఉంటుంది, కష్టం మీద ఆధారపడుతూ ఉంటుంది, మనకు కలిగినటువంటి హాని మీద ఇబ్బంది మీద ఆధారపడుతూ ఉంటుంది, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇలాగ అనేక అంశముల పైన ఆధారపడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మొట్టమొదటిగా ఇది మనిషిని బట్టి మారేటువంటిదిగా ఉంటుంది. ఒకే వ్యక్తి కొన్నిటికి ఏమి చెల్లించినటువంటి వాడుగా ఉంటాడు, అయితే ఇంకొంతమందికి అదే విషయంలో ఎంతో చెల్లించిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది మనందరం చూచే ఉంటాము. ఒకే విషయము, ఒకే నష్టము, ఒకే కష్టము, ఒకే స్టేటస్లో ఉన్నటువంటి వారికి సంభవించినప్పటికీ కొందరు బాగా కలతా చెందేటువంటి వారుగా కొందరు ఉంటారు, సహనం కోల్పోయేటువంటి వారుగా ఉంటారు, కొంతమంది ఏమాత్రం చెల్లించినటువంటి వారు ఉంటుంటారు. ఇది మనందరం గమనించే ఉంటాం. మనుషులు చాలామంది మనకి తగులుతూ ఉంటారు, రకరకాలైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఒకే కోవకు చెందినటువంటి వారికి సంభవించినప్పటికీ వారిలో ఏ విధంగా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నదో మనం చాలామంది గమనించి ఉంటాము. ఇక రెండవది నష్టం మీద ఆధారపడుతూ ఉంటుంది. చిన్న నష్టం అయితే మనం పెద్ద పట్టించుకోము, బాగా ఎక్కువ నష్టం జరిగినట్లయితే మనం కలత చెందుతాం. తర్వాత కష్టం అనేటువంటి దాని మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. కష్టం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. నీ వరకు రాని కష్టము ఉంటుంది, నీ ఆస్తికి మాత్రమే వచ్చేటువంటి కష్టం ఉండొచ్చు, నీ పిల్లల వరకు వచ్చేటువంటి కష్టం ఉండొచ్చు, నీ కుటుంబానికి వచ్చేటువంటి కష్టం ఉండవచ్చు, నీకే వచ్చేటువంటి కష్టం ఉండవచ్చు. ఇక్కడ మనం యోబును చూచినప్పుడు ఆయనకు మొట్టమొదటి సంభవించినటువంటి కష్టం ఏంటంటే ఆస్తి నష్టపోయాడు. ఆస్తి నష్టపోయినప్పుడు ఆయనే బాధపడలేదు, పిల్లలు కూడా చనిపోయారు, అప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. సాధారణంగా ఎవరికైనా సరే పిల్లలు చనిపోగానే వెంటనే అసలు ఆస్తి పోతేనే, ఆస్తిలో కొంచెం భాగం ఏదో గొర్రె చచ్చిపోతేనే నెత్తి నోరు బాదుకొని ఎంతో కోల్పోయినట్లుగా బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అయితే తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు యోబు, అయినా చెల్లించలేదు. పిల్లలందరూ ఒకేసారి చనిపోయారు, దానిని సహితం ఆయన ఓరిమితో సహించినటువంటి వాడిగా ఉన్నాడు. అదైపోయింది, మొదటి ఫేజ్ అయిపోయింది. రెండవ ఫేజ్కి వచ్చేటప్పటికి దేవుడు సాతానుకి నువ్వు వెళ్ళి ఆయన ప్రాణం తీయొద్దు, యోబు యొక్క ప్రాణం మాత్రం తీయకుండగా నువ్వు తన శరీరాన్ని ఎంతగానైనా సరే నువ్వు దుఃఖపడేలాగా చేయవచ్చు, దాని అస్వస్థత గురి చేయవచ్చు, నువ్వు పరీక్షించుకో అని అలౌ చేశాడు. కాబట్టి తాను వచ్చి పరీక్షించటం ప్రారంభించిన తర్వాత అప్పుడు యోబు నోరు తెరిచి మాట్లాడటం అనేటువంటిది ప్రారంభించటం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క నష్టం అనేటువంటిది ఏ విధమైనటువంటిది, ఎక్కడి వరకు వచ్చింది, ఏ రేంజ్ వరకు వచ్చింది, మనకు సమీపంగా వచ్చిందా, మన మీదకే వచ్చిందా అనేటువంటి దాని మీద ఈ యొక్క సహనం అనేటువంటిది ఆధారపడుతూ ఉంటుంది. తర్వాత జరిగినటువంటి హాని ఏ విధమైనటువంటిది అనేటువంటి దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. మనం ఏదో వెళుతూ ఉంటాము, యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకందరికీ కట్లు పడినాయి, ఆసుపత్రిలో కొంతకాలం ఉన్నాము, అది ఒక రకమైనటువంటిది. అయితే యాక్సిడెంట్లోనే అందరూ చనిపోయారు, ఒక్కడిని నేను ఒక్కడే మిగిలాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే అది మరొక రకంగా ఉంటుంది. కాబట్టి కలిగినటువంటి హాని ఏ మేరకు ఉంది అనేటువంటి దాని మీద కూడా అది ఆధారపడుతూ ఉంటుంది. ఇలాగా మనం చూపేటువంటి సహనం అనేటువంటిది మొదటగా వ్యక్తి మీద ఆధారపడుతుంది, దాని యొక్క తాకిడి, మనం పొందినటువంటి నష్టం ఎంతవరకు ఉన్నది, కష్టం ఎంతవరకు ఉన్నది, ఇలాంటి వాటిపై కూడా ఆధారపడుతూ ఉంటుంది. ఒకే వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే ఈ వ్యక్తి మూడు పైన సహనం అనేటువంటిది ఆధారపడుతుంది. కొందరిని గురించి చెప్తూ ఉంటారు, ఆయన ఒట్టి మూడి క్రీచర్ అండి, ఆయన మూడు ఎలా ఉంటుందో తెలియదండి. ఈ విధంగా మనుషుల యొక్క మూడు మీద సహనం అనేటువంటిది ఆధారపడుతుంది. ఒక్కోసారి మంచి మూడ్లో ఉన్నట్లయితే మనం బాగా సహించేటువంటి వారంగా ఉంటాము, మూడు బాగా పోయినట్లయితే ఏ చిన్నది వచ్చినా సరే మనము సహనం కోల్పోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది మనకు అందరికీ పరిచయమైనటువంటి విషయమే. తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులపై ఆధారపడుతూ ఉంటుంది మన సహనం అనేటువంటిది. ఒక్కోసారి మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మన దగ్గర మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుతున్నట్లయితే మనం ఏం ప్రాబ్లంగా తీసుకోం, కానీ మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చి ఆ టైంలో మనతో మాట్లాడకూడనటువంటి విషయాలు ఏమైనా మాట్లాడుతున్నట్లయితే అప్పుడు మనం సహనం కోల్పోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది మనకు పరిచయమైనటువంటిదే. తర్వాత మన వ్యక్తిత్వంపై ఆధారపడుతుంది. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహనం చూపిస్తారనేటువంటిది. తర్వాత మనము అలసిపోయి ఉన్నామా, అలవకుండా ఉన్నామా అనేటువంటిది కూడాను మన సహనం పైన ప్రభావం చూపేటువంటిదిగా ఉంటుంది. బాగా అలసిపోయి వచ్చామనుకోండి, ఆ టైంలో ఏ చిన్న విషయం చెప్పినా కానీ మనం సహనం కోల్పోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అదే మామూలుగా ఉన్నట్లయితే, నార్మల్గా ఉన్నట్లయితే మన యొక్క రియాక్షన్ అనేటువంటిది ఇంకో రకంగా ఉంటుంది. మన ఆరోగ్యం పైన కూడా ఇది ఆధారపడుతూ ఉంటుంది. మనం ఆరోగ్యవంతులంగా ఉన్నప్పుడు ఒక రకంగా రియాక్ట్ అవుతాము, మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి యొక్క రకంగా రియాక్ట్ అవుతూ ఉంటాము. విశ్రాంతి మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. మనం రెస్ట్లెస్గా తిరుగుతున్నాం అనుకోండి, ఆ టైంలో ఒక రకమైనటువంటి రియాక్షన్ మనకుంటే బాగా పడుకొని లేచి కూల్గా కామ్గా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు మరి ఒక విధమైనటువంటి రియాక్షన్ మనకి ఉంటూ ఉంటుంది. మనం ఇతరుల మాటలను పట్టించుకునేటువంటి విధంపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు ఇతరుల మాటలను పెద్దగా పట్టించుకోరు, అలాగే మాట్లాడుతూ ఉంటారులే అని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది ప్రతి చిన్న మాటని పట్టించుకొని అది రభస చేసుకొని వీధులు ఎక్కి పోట్లాడేటువంటి వాళ్ళుగా కొందరు ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడాను మన సహనాన్ని రకరకాలుగా మార్చేటువంటి విధమైనటువంటి విషయాలని మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక క్రీస్తు విశ్వాసిగా దేవుడు నువ్వును నేనును శ్రమలను ఎప్పుడైనా సరే ఏ విధంగానైనా సరే ఎవరి నుండైనా సరే ఎక్స్పెక్ట్ చేసేటువంటి వారంగా ఉండాలి. నువ్వు శ్రమలను ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాడుగా ఉన్నట్లయితే సడన్గా వచ్చినటువంటి శ్రమలను నువ్వు తట్టుకునేటువంటి వాడుగా ఉండలేవు. కాబట్టి ఈ లోకంలో నీవును నేనును బ్రతికినంత కాలము శ్రమలను ఎదురు చూడవలసినటువంటి వారమని మనం గుర్తించాల్సి ఉంటుంది. నీవు దేవుని యొక్క వాక్యము చొప్పున నడుచుకునేటువంటి వ్యక్తి అయినట్లయితే మరి ఎక్కువగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని పాటించేటువంటి వ్యక్తివిగా ఆయన నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేటువంటి వ్యక్తివిగా నీకు అనేకమైనటువంటి సమస్యలు ఇతరులకు ఉండనటువంటివి ఉంటూ ఉంటాయి. ఇతరులు చేసినటువంటి విధంగా నువ్వు చేయలేవు, ఇతరులు మాట్లాడినటువంటి విధంగా నువ్వు మాట్లాడలేవు. కాబట్టి ఈ సందర్భంలో మనము మరి ఎక్కువగా ఈ యొక్క శ్రమలు అనేటువంటిది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత శ్రమలు వచ్చినప్పుడు మనము సహనమును కోల్పోకుండా ఉండవలసి ఉంటుంది. ఈ సహనం అనేటువంటిది అనేక పరిస్థితుల మీద అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి వీటన్ని విషయంలోనూ ఎవరికి వారము జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ మించి దేవునిపై మనం ఆధారపడుతూ మనము ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ మన యొక్క సంయమనమును కోల్పోకుండా ఆయనకు మాత్రమే మన యొక్క పరిస్థితులన్నింటినీ అప్పజెప్పుకొని ఆయన మీద ఆధారపడి బ్రతికేటువంటి వారముగా ఉండవలసి ఉంటుంది. ఆ విధంగా ఆధారపడినట్లుగా దేవుడు మన ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన తండ్రి, ఏదైనా మందు యోబును గురించి ఆలోచించుచున్నప్పుడు మాకు సాధారణంగా జ్ఞాపకం వచ్చేటువంటి శ్రమలు అనేటువంటి మాటను గురించి, సహనము అనేటువంటి మాటను గురించి కొద్దిగా మేము ధ్యానించి ఉన్నాము. మేము ధ్యానించినటువంటి యొక్క మాటలు మా హృదయములలో ఫలించేటువంటివిగా చేయము తండ్రి. అవి మాకు ప్రయోజనకరంగా ఉండి మమ్మలను కేవలం వినేటువంటి వారినిగా మాత్రం చేయటం కాకుండా వాటిని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం మేము నడుచుకునేటువంటి వారినిగా అవి మమ్మలను చేయనట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.